ఒక వ్యక్తి చేతి దగ్గరకు వచ్చామంటే ఆయన పట్టుకున్నట్టే అనమాట, అంతే కదా. ఇంకా శివుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకోగానే వెంటనే తర్వాత మంత్రంలో మీరు పరిశీలించి చూస్తే ఎంత అద్భుతమైన విషయం కనిపిస్తుంది చూడండి. అయితే డైరెక్ట్గా ఆయనకు నమస్కారం పెట్టవచ్చుగా, ఈ ఆయుధానికి ఎందుకండి మధ్యలో నమస్కారం అంటే, ప్రకృతిని నిరసించడం కాదు మన యొక్క ఈ శాస్త్రముల రహస్యం. ప్రకృతిలో పరమేశ్వర శక్తి ఉన్నది అని తెలుసుకో. ప్రకృతిని వస్తు దృష్టితో కాకుండా పరబ్రహ్మ దృష్టితో చూడు. అందుకే ప్రయోగించే పరమేశ్వరుడు ఈ ప్రకృతి నిండా దాగి ఉన్నాడు గనుకనే ప్రతి ఆయుధము కూడా ఏమిటి అంటే భగవంతుని యొక్క అనంత లీలా విభూతులు ఆ ఆయుధాల్లో ఉంటాయి. పరమేశ్వరుడు ప్రతి ఆయుధాన్ని మనం నమస్కరించాలి. అందుకే శంఖం సదాహం శరణం ప్రపద్యే, చక్రం సదాహం శరణం ప్రపద్యే, గదాం సదాహం శరణం ప్రపద్యే, శాంఖం సదాహం శరణం ప్రపద్యే అని నారాయణుడి యొక్క శంఖచక్ర గదా పద్మాల్ని ధనుస్సుని కూడా నమస్కరించాం. ఎందుకు వాటిని నమస్కరించాలి? ఎందుకంటే అవి మనల్ని ఎంత రక్షిస్తు ఎంత శిక్షిస్తున్నాయో అంత రక్షిస్తాయి. వాటితోనే ఆయన రక్ష శిక్ష రెండూ చేస్తున్నాడు. ఏ ప్రకృతి యొక్క బాణాన్ని చూసి నువ్వు భయపడ్డావో ఆ ప్రకృతి బాణంతోనే ఆయన నిన్ను రక్షిస్తున్నాడు. నిన్ననే చెప్పుకున్నాం మనం, నీటిని చూసి అది మన మీదకి వరద వస్తూ ఉంటే అమ్మో అని భయపడిపోతున్నాం, భయపడి దూరం వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. నిజంగా నీటికి దూరం ఇవ్వబడతగ్గలమా? ఆ నీరు బాధించడానికి వస్తే బాధ, కానీ ఆ నీరే రక్షించడానికి వస్తే శరణు అంటాం కదా. అందుకే స్వామి నీ ఆయుధాలు మాత్రం దాచేయకు, ఆయుధాలు కావాలి కానీ అన్ని హింసించకూడదు, అది వాటి పని ఒకటి ఉన్నదనమాట. అందుకే నీ ఘోర రూపమైన ఈ ఆయుధములు కూడా నేను నమస్కరిస్తున్నాను, ఎందుకంటే వాటి ద్వారా నీ యొక్క శక్తి వచ్చింది కదా. ఇది ఒక్కటి తెలుసుకోండి, మనల్ని ఏడిపించే వాళ్ళకు కూడా నమస్కారం పెట్టని నేర్చుకుంటాం మనం. ఎందుకంటే మనల్ని బాధించుతున్నాయి అంటే మనం చేసుకున్న పాపం కొద్దీ ఆ బాణం ద్వారా ఆయన బాధిస్తూ ఉంటాడు. మన చుట్టూ బాణాలు ఉన్నాయి, చుట్టూ ఆలోచిస్తే మనల్ని ఏడిపించే బాణాలు ఎన్ని రకాలు నిన్ననే వివరించుకున్నాం. బాణాల అంపశయ్య మీద భీష్ముడు కాదు మనం ఉన్నాం, మన చుట్టూ అవి గుచ్చుతూనే ఉన్నాయి మనం. ఈ బాణాలన్నీ ప్రయోగించిన వాడు ఆ పరమాత్మ. ఇంకొక విషయం ఇక్కడ ఉన్నది, ఈ మనం అభిషేకం చేసేటప్పుడు సరే జ్ఞానం తత్వం ఒకవైపు ఉంచుదాం, ఇటువైపు వద్దాం, ఇందులో ఏ భావం చూపిస్తున్నాడు మనిషి ఏ సమయంలో శరణు వేడతారు? వర్రి టెన్షన్, అవును కదా, టెన్షన్ వర్రి. ఏకంగా వచ్చింది, గట్టిగా తగిలింది అనుకోండి, నీకు ఏడవడానికి ఉండవు, బాధ లేదు. ఇది ఉన్నదే, అటు ప్రయోగము కాలేదు, ప్రయోగించకుండా ఊరుకోలేదు, ఎక్కువ పెట్టించాడు ధనస్సుని. అలాంటి రుద్రుణ్ణి ఇక్కడ ధ్యానించాలి. ఎక్కువ పెట్టి నిలుచున్నాడు అంటే అర్థం దీన్ని టెన్షన్ అని అంటారు. మనిషికి జీవితంలో ఈ టెన్షన్సే. అందులో ఈరోజు మూడో క్లాస్ పిల్లవాడిని అడిగినా టెన్షన్గా ఉందండి అంటాడు. వాడికి పాపం పుట్టిన దగ్గర నుంచి టెన్షన్ తప్ప మరొకట్లేదు. ఇలాంటి టెన్షన్మయమైన జీవితం గడుపుతున్నాం. ఈ టెన్షన్స్ అన్ని పాపం కొద్దిగా వస్తూ ఉంటాయన్నమాట. ఇంత టెన్షన్ రావడానికి ఎవడు కారణము? ఆయన్ని చూడడానికి మనకి అటెన్షన్ కావాలి. అది ఆయన ఎలా చూపిస్తున్నాడు ఈ టెన్షన్ అంతా అని అంటే ఎవడు చేస్తున్నాడు పరిశీలించండి. దీని వెనకాల ఉన్నటువంటి వాడు అని ఊరికే చేయడని చెప్పాడు ఆయన. అందుకోసం శరణ వేడి స్వామి అని అంటే వెంటనే రెండో మంత్రంలో ఎంత బాగా చూపిస్తున్నాడు చూడండి. యాత ఇషు శివతమ శివం బభూవతే ధను శివ శరవ్యాయా తవతయ నో రుద్రమృడయా. ఇది రెండో మంత్రం. యాత ఇషు శివతమ, ఇప్పుడు ఏమంటున్నారు, నీ బాణములు ఏవైతే శివతమా, తమ అంటే సూపర్లేటివ్ డిగ్రీ, గుడ్ బెటర్ బెస్ట్ అని, ఉత్తర ఉత్తమ అని ఉంది కదా, తమ అంటే బెస్ట్ అనేటువంటి దానికి వాడతారు. శివతమ, శివ అంటే మంగళం శాంతం అని అర్థం. శివతమ అంటే మంగళముల్లో కల్లా అత్యంత ఉత్కృష్టమై ఉన్నటువంటి నీ ఇషువు ఏదైతే ఉందో అది మమ్మల్ని ఆనందింపజేయుగాక. అంటే ఆ బాణముతో ఆనందకరమై మంగళకరమైన నీ యొక్క బాణముతో మేము ఆనందింపబడుదుముగాక అని చెప్తున్నాడు. ఇషువు ఏమైపోయింది? శివతమ అయిపోయింది. వాడు తర్వాత ఇషువు తర్వాత ధనుహు, ధనుహు ఆ ధనస్సు కూడా శివం బభూవ, శివముగా మారిపోయినది. ధనస్సు కూడా శివమైపోయింది. ఎన్ని శివం శివం మారిపోతున్నాయి. ఉగ్రత అంతా కూడా శాంతం, శుభం, కళ్యాణం, మంగళం ఇవన్నీ అయిపోతున్నాయి. అందుకే ధనుస్సు శివమైపోయింది. ఎప్పుడైతే ధనుస్సు శివమయ్యిందో సరే నా కంటికి కనబడుతున్న ధనుస్సు, నా కంటికి కనబడుతున్నటువంటి బాణము, ఈ రెండు శివమైపోయి బాగానే ఉంది. ఇప్పుడైతే ఒక్క బాణం కనబడింది, కానీ ఇంకెన్నున్నాయో అమ్ములు పొదులు మనకేం తెలుసు. కాలం అనే అమ్ములు పొదులు ప్రపంచమనే అమ్ముల పొదిలో ఆయన ఎన్ని బాణాలు దాచుకున్నాడో, ఈ బాణం నుంచి తప్పించుకుంటే రేపు పొద్దున మరో బాణం అందులో నుంచి తీయచ్చేమో. ఆయన ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నాడు? శరవ్య. శరవ్యం అంటే అమ్ముల పొది. శరములు దేని ఎందు ఉంటాయో వాటికి అమ్ముల, వాటిని అమ్ముల పొది శరవ్యము అని అంట. అది ఏదో, అది కూడా శివ, అది కూడా మంగళకరముగా ఆగుగాక. అది విశేషం. అంటే బాణాలు, ధనస్సు, ఈ రెండు శాంతమైపోయాయి. ఇప్పుడు అమ్ముల పొదిలో ఉన్నవి కూడా శాంతమైపోయాట. అంటే రేపు పొద్దున్న వచ్చేవి కూడా నాకు శుభంగానే ఉండాలి, ఇప్పటిదాకే కాదు భవిష్యత్తులో కూడా నాకు ఎటువంటి వేదన రాకూడదు అనడం. అందుకే ఈ మంత్రములు మనకు అన్ని వేదనలు పోగొట్టగలవు, ఎందుకంటే ఇందులో ఇంత చక్కటి బాగుంది కనుక. ఇక్కడ మరొక కొంచెం మానసికంగా మీరు గమనించండి. మొదట నమస్కరించినప్పుడు ఏమంటున్నారు? బాణానికి నమస్కారం, ధనస్సుకి నమస్కారం అన్నారు. అక్కడ అమ్ములు పొది ప్రసక్తి లేదు, ఇక్కడ మాత్రం అమ్ములు పొది ప్రసక్తి వచ్చింది. అంటే కొంచెం కామ్గా ఉంటే అన్ని అబ్జర్వ్ చేస్తాం మనం, వేదన ఉన్నప్పుడు మాత్రం కనిపించేదే కనిపిస్తుంది. ఇప్పుడు మొదట ఆ బాణమే కనబడింది కనుక దానికే ముందు నమస్కారం పెట్టాడు. ఆయన ప్రార్థించిన వెంటనే శివం చేశాడు, చూడండి అది ఆయనకున్న దయ. అందుకే రెండో మంత్రంలోనే శివ అయిపోయాను నేను, అవన్నీ ప్రసన్నమైపోయాయి. ప్రసన్నమైపోయాక ఆయన అమ్ముల పొది కూడా కనబడ్డాయి. ప్రసన్నమైపోయే కదా అని చతికలు పడి కూర్చుని అమ్మాయి అనుకుందామంటే అమ్ముల పొది కనబడిందే, అమ్ము వద్దు బావ, అమ్ముల పొది కూడా శాంతిగా ఉంచు అనడం. అంటే ఇక్కడ మనం ప్రార్థిస్తున్నటువంటి ఆ మహర్షి యొక్క దర్శన శక్తిని మనం భావించితే ఇక్కడ మనం గ్రహించగలం. ఈ విధంగా మారిపోయినటువంటి నీ బాణములు, ధనస్సు, నీ అమ్ముల పొది వీటితో నహ మృడయ, మమ్ములను ఆనందపరచు. మృడ అంటే ఆనందము అని అర్థం, మృడయ అంటే ఆనందపరచు అని ప్రార్థించారు. ఇప్పుడు మనకేమయ్యాయి? ఆయన ఆయుధములన్నీ కూడా ప్రసన్నాలైపోయాయి. పరమేశ్వరుడి ఒక్కొక్క ఆయుధం కూడా చాలా దివ్యములైనటువంటి ఆయుధములు. పినాకం ఆయన యొక్క ధనుస్సు, అలాగే శూలపాణి, వివిధములైన ఆయుధాలతో ఖట్వాంగము మొదలైనవి ధరించి ఉంటాడు. అనంతహస్తుడు, దశభుజుడు, చతుర్భుజుడు అన్నీ పరమేశ్వరుడే. వీటన్నిటి ద్వారా ఆయన ప్రయోగించే ఆయుధాలన్నీ కూడా వివిధములైన శక్తులకు సంకేతాలు. ఇవన్నీ కూడా దాచిపెట్టి మనట్లేదు, చూడండి ఇక్కడ ఇవన్నీ వదిలేసాయి అనట్లేదు, ఇవన్నీ ఉంచు నాకు శుభంగా పరిణమించాలి. అంటే ఈ ప్రకృతిలో ఆయన ప్రయోగించే సర్వరూప శక్తులు కూడా శుభమగ్గుగాక. ఈ బాణాలు, ఈ ధనుస్సు లేకపోతే ఈ ప్రపంచం లేదండి. అందుకు అవన్నీ కూడా శాంతముగా ఉండాలి అని ఇక్కడ అడిగి, ఇప్పుడు ఈ మంత్రంలో మనకి కేవలం ఆయన యొక్క ఆయుధములను మాత్రమే వర్ణించారు. అటు తర్వాత ఏం చూపిస్తున్నారంటే, యాతే రుద్ర శివాతనూః అఘోర అపాపకాశిని తయానః తనువ శంతమయ గిరిశంత అభిచాకసీహి. ఇది శబ్ద విభజన. పరమేశ్వర, ఇప్పుడు ఇందులో మీకు ఎక్కడా కూడాను స్వామి యొక్క ఆయుధముల వర్ణం లేదు. ఆయుధాలు వదిలేశాం అంటే వర్ణించడం వదిలేశాం, దాని గురించి దృష్టే లేదు. ఇప్పుడు ఆయుధములపై దృష్టే లేదు, ఆయుధాలు ప్రసన్నములైపోయాయి. ఇప్పుడు ఆయుధాలు ఎవడువో ఆయన్ని మాత్రం వదలం మనం. ఆయనే అన్ని చోట్ల కనిపించాలి అని అడుగుతున్నారు ఇక్కడ. ఎలా కనిపించాలి అంటే శివాతను. అది ఓ రుద్ర, నీ తనువు, తనువు అంటే రూపం, నీ తనువు శివ అత్యంత శుభకరము, మంగళము, ప్రసన్నము, శాంతము అయిన నీ తనువు. అంతకుముందు ఉగ్రంగా కనిపించిన స్వామి మూడో మంత్రంకి వచ్చేటప్పటికీ ప్రసన్న తనువు అయిపోయిందిట. అది ఎలా ఉన్నది? అఘోర. అఘోరతత్వం గురించి మనం చెప్పుకున్నాం కదా, ఘోరము కానిది అఘోరం, అంటే ఏమాత్రము బాధాకర లక్షణం లేనిది, పూర్ణంగా ప్రసన్నమైనటువంటి ఆ స్వరూపం అది శివ. అఘోర అపాపకాశిని మూడు లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ స్వామి యొక్క ఆ తనువుకి. ఒకటి శివ. శివ అంటే అత్యంత నిర్మలమైనది, శుద్ధమైనది, శుభంకరమైనది, శాంతమైనది, క్షేమంకరమైనది అయినటువంటి తనువు. ఇది ఎలాంటిది? అఘోర, ఏమాత్రము బాధించే లక్షణము లేనటువంటిది. ఇది అపాపకాశిని. ఇది విశేషం. పాపమును ప్రకటించేటటువంటిది దేహములు వేరు, అవన్నీ మనం చూస్తున్నవి. అపాపకాశిని ఎటువంటి పాపాదుల యొక్క స్పర్శ లేనటువంటిది, పాపస్పర్శ లేనిది, అంటే అజ్ఞానం యొక్క స్పర్శ లేనిది. అజ్ఞానం అనేటువంటిది ఏమాత్రము లేదు, పూర్ణ జ్ఞానమయ స్వరూపము పరమేశ్వరుడు. అది చెప్పడం అపాపకాశిని అంటే పూర్ణ జ్ఞానమయమైన స్వరూపము. కాశిని అనే మాట ఇక్కడ ఉంది చూడండి, మీరు కాశీ అనే మాట కాశిని అనే మాట, కాశము అనే మాట ప్రకాశము అనే మాట ఒక్కటే అర్థం, వెలుగుతో కూడినది అని అర్థం. అపాప కాశిని అంటే జ్ఞాన ప్రకాశముతో కూడినది, అంటే వెలిగి వెలిగించేది ఏదో అది ప్రకాశం. పరమేశ్వర స్వరూపం స్వయం ప్రకాశం, సర్వతో ప్రకాశం, సర్వ ప్రకాశక అయినటువంటి లక్షణంతో కూడినది. అది తన తనంత తాను వెలుగుతోంది, ఎవడో వెలిగించక్కర్లేదు. అక్కడ జ్యోతి ఎలా ఉంది, వెలుగుతోంది అంటే టార్చ్ లైట్ పెట్టి చూపిస్తామా జ్యోతిని? అలాగే పరమేశ్వరుడు విశ్వాన్నతిని వెలిగిస్తున్నాడు, కానీ ఆయన వెలిగించేది లేదు, ఆయన స్వయం ప్రకాశకుడు. అందుకే నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం అని ఉపనిషత్తు చెప్తున్న విషయం అదే. సూర్య చంద్రాదులకు కూడా అతీతమై వారందరికీ వెలిగించేటువంటిది అదే యద్గత్వాన్ని నివర్తంతే తద్ధామ పరమమ్మ అని గీతలో పరమాత్మ చెప్పినటువంటి విశేషం అది. ఇలా ఉన్నటువంటి న శశాంకో నపావకహ అని వివరించారు కదా గీతలో, అలా ఉన్నటువంటి అపాప కాశిని కేవలము జ్ఞానమును మాత్రమే, అపాపము అంటే జ్ఞానము, ఆ జ్ఞానమును కాశిని ప్రకాశింపజేసేటువంటిది నీ శరీరం. శివ అనగానే ప్రసన్నత ఆనందం కనిపించింది. అది ఇక్కడికి వచ్చేటప్పటికీ అపాప కాశిని అని జ్ఞానము అంటే పరమేశ్వర స్వరూప లక్షణం ఏమిటి, జ్ఞానానంద విగ్రహము అది. ఆ జ్ఞానం ఎలాంటిది, ఇలా వచ్చి అలా పోయేది కాదు, ఎందుకంటే ఎప్పుడు ఉన్నది. అందుకే ఆ జ్ఞానానికి లక్షణం సదానందం, సచ్చిదానంద విగ్రహుడు అని దీని యొక్క అర్థం. అందుకే అఘోర అపాప కాశిని శివాతనూహు, ఏది ఉన్నదో అది ఎంత దివ్యమై మంగళమై ఉన్నది అంటే, సరే ఈ శరీరం బాగుంది స్వామి, మరొకటి ఏదైనా గొప్ప శివంకరమైన శరీరం కనిపిస్తే బాగుంటుందేమో అనడానికి లేదుట. మళ్ళీ ఆ శరీరాన్నే వర్ణిస్తున్నాడు, అంటే భగవద్ రూప వర్ణన భక్తుడికి విసుగురాదు, ఎన్ని మార్లైనా అదే తలుచుకుంటూ ఉంటాడు. అందుకే తయా అన్నహ తనువా, ఆ తనువుతోనే స్వామి మమ్మల్ని అంతా ప్రకాశింపజేయవయ్యా అని అడుగుతున్నారు. చాలా గొప్ప విశేషమైన భావన ఇది. ఏ శరీరంతో జ్ఞానానందమయమైన విగ్రహంతో కనిపించేవో ఆ మంగళకరమైన తనువుతో మమ్మలను ప్రకాశింపజేయు, ప్రకాశం నీదే కాదు మాకు ప్రకాశాన్ని అందజేయు. ఎలాగా, అభితః చాకసీహి, ఇది విశేషం. అభిచాకసీహి అనేది చాలా గొప్ప మాట ఇక్కడ ఈ వైదిక శబ్దంలో. అభితః అంటే అన్ని వైపులా అన్ని విధములా. చాకసీహి అన్నప్పుడు కూడా కాశీ శబ్దం ఇక్కడ మీరు చూడవచ్చు. దానివల్ల సర్వత్రా కూడా మాకు ప్రకాశమును కలిగించు అంటే అర్థం ఏమిటి అంటే, మనం అంధీభూతమై ఉండిపోయాం, వెలుగును గుర్తించలేని లక్షణంలో ఉన్నాం, మనలో ఉన్న స్వయం ప్రకాశక శక్తిని గుర్తించలేకపోతున్నాం. ఇది సర్వత ప్రకాశమైనటువంటి గొప్ప వస్తువు ఒకటి ఉంది మన దగ్గర ఉన్నది, అది సర్వత్రా ప్రకాశించేటువంటి వస్తువు, దానిని నేను తెలుసుకోగలగాలి అనేటువంటి. యస్మిన్ విజ్ఞానే సర్వమిదం విజ్ఞాతం, ఏది తెలిస్తే అంతా తెలుస్తోందో అదే బ్రహ్మజ్ఞానం అని చెప్పారు కదా. ఆ అంతా తెలియడం అనేది అభిచాకసీహి అనే మాటతో చూపిస్తున్నాడు. సర్వత్రా అదే భాషించుట, ఏది భాషించుట, ఏది కనిపించిందో ఇక్కడ అపాపకాశినే నిర్మలమైన జ్ఞానానందమయమైన స్వరూపం అదే సర్వత్రా మాకు గోచరించుగాక. అంతేకాదు అందులోని వాళ్లమే మేము కూడా తెలిసిపోతే మేము అలా ప్రకాశించే వాళ్ళమే కదా. అందుకు అభిచాకసీహి మమ్మలను అలా ప్రకాశింపయ్యు అంటే సర్వత్రా ప్రకాశము గలవారినిగా చెయ్యుము అని అంటున్నాడు. మనకి స్వయం ప్రకాశకత్వం ఉంది, సర్వత ప్రకాశకత్వ లక్షణం ఉంది, మనలో ఈశ్వరత్వం ఉంది, అది మనం గుర్తించకపోవడమే వెలుగు లేకపోవడం. దీని ముందు దీపం మీద పెట్టిన పెంకులాగా అజ్ఞానం అనే పెంకు ఒకటి పేరుకుపోయింది, అది కానీ పోయిందా? మనం కూడా సర్వత ప్రకాశకులం అయిపోయాం. సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మను ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు అంతటా భాషించేవాడవుతున్నాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని ఉపనిషత్తు చెప్పిన విషయం ఇదే. అందుకే రుద్రం ఉపనిషత్తును ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది కదా. దీనినే ఆత్మబుద్ధి ప్రకాశకం అని ఉపనిషత్తు మరొక చోట తెలియజేసింది, స్వాత్మ ప్రకాశం అని. ఎప్పుడైతే పరమేశ్వరుడు తన జ్ఞానమయమైన ఆనందమయమైన విగ్రహంతో కనబడ్డాడో మనకున్నటువంటి అజ్ఞానావస్థలన్నీ దాటిపోయే. అందుకే ఆయుధాలు వర్ణించి ఆయన రూపం దగ్గరకు వచ్చి కూర్చున్నాడు అంటే ఆవరణలన్నీ అతిక్రమించి ఆవరణాతీతంగా నిరావరణ స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి గ్రహించిన తర్వాత ఇంకా వీడికి మాత్రం ఆవరణలేముంటాయి. అందుకు ఆ స్వరూపాన్ని మించిన శుభం లేదు గనక తయానస్తనువ శంతమయా. ఇది ఒక అందమైన మాట అండి. ఈ మంత్రంలో రెండు అందమైన మాటలు, అభిచాకసీహి శంతనువ, అది శంతమయా. శం తమ ఇది కూడా సూపర్లేటివ్ డిగ్రీ. శం అంటే శాంతం సుఖం, ఆ శాంతి అనే మాటలో కూడా శమ్ ఉంది కదా, శమనము. అన్నీ తొలగిన తర్వాత కలిగే ఒక మహదానంద శాంత స్థితి ఏదో అది శమ్. ఆ శాంతంలో ఇది పోయింది ఇంకా కొంచెం ఉంది అని ఏం మిగలేదు, పోవాల్సినవన్నీ పోయాయి. అప్పుడు లభించే నిర్మల అఖండ ఆనందమే శం. దీనిని మించింది లేదు గనక శంతమయా అంటే పరమేశ్వరుడి స్వరూపం ఏమిటి, శంతమ స్వరూపం. అది విశేషం, పూర్ణ ఆనందం, పూర్ణ ప్రసన్నత, పూర్ణ శాంతమే పరమేశ్వరుడి యొక్క స్వభావ స్వరూపం. మరి మన్యవే లేదు, పూర్ణ ప్రశాంత స్థితిలో ఉన్న ఆ పరమేశ్వరుని యొక్క అఖండ సచ్చిదానంద ప్రశాంత శివ తనువు ఏదైతే ఉందో అదే నాకు సర్వత్రా కనబడుగాక. అది విశేషం, అన్ని చోట్ల కూడా నాకు ఆ ప్రసన్నమైన స్వరూపమే గోచరించాలి అనుకుంటే ఇంకా జగత్తులో అతనికి వేదన ఉంటుందా ఆలోచించండి. ఇది గొప్ప దర్శనం, ఇది గొప్ప అనుభూతి. పరమేశ్వరుని యొక్క ప్రశాంత స్వరూపమే అన్ని చోట్ల గోచరించాలనేది ఈ మంత్రం యొక్క తాత్పర్యం. అంటే ఇందాక చెప్పినట్లు ప్రకృతిలో మనల్ని బాధించే వాటిలోను ఆనందింపజేసే వాటిలోను అన్నింటిలో కూడాను ఆ పరమాత్మ ప్రకాశం మనకు కనిపిస్తే సర్వం శాంతమయంగా ఉంటుంది. అందుకే మహాత్ములు మనం చూస్తున్న ప్రపంచాన్నే చూస్తారు, మనం చూస్తున్న జీవితాన్నే చూస్తున్నప్పటికీ వారి శాంతావస్థలో ఉండడానికి కారణం వారికి ప్రతి అణువున కూడా శాంతమయా అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపమే గోచరిస్తుంది. వారికి సర్వత్రా కనిపించేది ఆ శాంతకరమైన పరమేశ్వర స్వరూపమే. అందుకే వారికి ప్రతి చోట శాంతే లభిస్తుంది, వారి దుఃఖాలకి వాటికి దిగుళ్ళకి లొంగట్లేదు. అందుకే కదా ప్రహ్లాదుడు అంత ఆనందంగా ఉన్నాడు, ఎంత కొడుతున్నా ఎంత తిడుతున్నా, ఎందుకంటే ఈ శంతమయా అయినటువంటి ఆయనే గోచరిస్తున్నాడు ఆయనకి అన్ని చోట్ల. అందుకే నిత్య ప్రశాంతులు, వాళ్ళ ప్రశాంతత ఎప్పుడూ చెదరదు. ఆ నిత్య ప్రశాంతత సర్వత ప్రశాంతత అనేటువంటిదే అభిచాకషిహి అనేటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం. ఇది మనం బ్రహ్మ విద్య పరంగానో లేదా పరమేశ్వరుడు మనస్సుకు తగలగానే చాలు, ఆ శాంతమైన ఆ స్వరూపాన్ని చూడగానే సర్వము ఆనందమయంగా శాంతంగా మనకు లభిస్తుంది అనేటువంటి భక్తి భావనతోనూ గ్రహించవచ్చు. ఇలా కాకుండా లౌకికంగా చూస్తే మనం పడుతున్న బాధలు ఏ ప్రకృతి శక్తుల ద్వారా పడుతున్నామో అవి పరమేశ్వర స్వరూపాలను తెలిసి శరణి వేడితే వెంటనే ఆయన దాన్ని శాంతింపజేసి తనదైన శాంత లక్షణాన్ని ఆయన దాని నుంచి మనకి ప్రసరించి ఆనందింపజేస్తున్నాడనే భౌతిక స్థాయి నిర్వచనం చెప్పుకుని తృప్తిపడ్డా పడచ్చు. మొత్తానికి పరమేశ్వరుడు తన యొక్క ప్రశాంతమైనటువంటి స్వరూపంతో మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అంటే ఈశ్వర స్వరూపం ఎటువంటిది, ప్రకాశక స్వరూపము, సుఖప్రదాయక స్వరూపము. అందుకే శివ అభిచాకషిహి ఈ మాటలన్నీ కూడా ఉన్నాయే అపాపకాశిని, ఇవి జ్ఞానదాయకము, ఆనందదాయకము, మంగళదాయకము అని చెప్పడానికి మూడు రకాల లక్షణాలు చెప్పాడు. అంటే ఈశ్వర స్వరూపాన్ని ఆశ్రయించడం వల్ల మనకు లభించేవి ఈ మూడు. ఉప్పు వస్తువుని ఆశ్రయిస్తే ఉప్పు లభిస్తుంది, తీపి వస్తువుని ఆశ్రయిస్తే తీపి వస్తువు లభిస్తుంది, జ్ఞానానంద శుభస్వరూపుని ఆశ్రయిస్తే జ్ఞానానంద శుభములే లభిస్తాయి. అందుకు ప్రయోజనం ఏంటి, అభిచాకసీహి అంతటా ఆయనను దర్శించడమే ప్రయోజనం అని చెప్పి ఇక్కడ గొప్ప సంబోధన చేశారు. గిరిశంత, గిరిశంత అంటే గిరియందు ఉండువాడు. గిరియందు ఉండి ఏం చేస్తున్నాడు, అక్కడ శంత సుఖమును ఇచ్చువాడు, గిరియందు ఉండి సుఖాన్ని ఇస్తూ ఉంటాడట పరమేశ్వరుడు అందరికీ. ఏ గిరియందు ఉన్నాడు వెంటనే మనం స్థూల ఉపాసనలో ఇదేమి తప్పు లేదు, ఉపాసనా పరులకి వెంటనే ఈశ్వరుని ధామం గుర్తొస్తుంది, అది కైలాసగిరి. కైలాసగిరి ఎందు ఉండి అక్కడ నుంచి సుఖాన్నంతటిని ప్రసరిస్తున్నటువంటి వాడు ఆయన. అంటే గిరిశంత అని సంబోధించారు, ఓ గిరివాస, కైలాసగిరివాస. అలాగే ఆయన గారి శ్రీమతి గారు కూడా గిరిపుత్రే, అందుకు ఆయన గిరిశంత, కొండల ఎందు తిరిగేవాడు, ఆయన పేరు గిరీశుడు, గిరీశుడు అని. గిరియందున్నవాడు, కొండ ఎందున్నవాడు అంటే అర్థం ఎత్తైన స్థానమునందున్నవాడు అని భావన. దేనికి ఎత్తు, మనకంటే ఎత్తైన వాడు, సర్వోన్నతుడు అని చెప్పడం గిరియందున్నవాడు అంటే అర్థం. వెంటనే కొండగుట్ట దాని మీద కూర్చున్నాడు అని అనుకున్నా పర్వాలేదు, తప్పేం లేదు. మరికొంచెం పైకి వెళ్ళగలిగితే ఉన్నతుడు అని అర్థం. ఆ ఉన్నతత్వాన్ని అందుకోవడానికి మన యొక్క జ్ఞాన భూమికలు కూడా ఉన్నత స్థితికి చేరగలిగితే ఆయన అందుకోగలం. ఉన్నతమైన భూమికకు అందేవాడే పరమేశ్వరుడు, అందుకు సర్వోన్నత స్థానములో సర్వాతీత స్థానములో ఉన్నటువంటి వాడు. మీరు అలాగే ఉన్నతంగా ఉన్నవాడు అందరిని అనుగ్రహించగలడనేది మనం లోకంలో ఆలోచించినా తెలిసిపోతుంది. ఇక్కడ నేను ఉపమానానికి చెప్పే విషయం నిజానికి ఉపమానం కాదు, అదే శివస్వరూపం, అది కూడా త్వరలోనే చెప్తాను. ఏమిటి ఉపమానం అంటే మనందరికీ పైన ఉన్నతంగా ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? సూర్యభగవానుడు. ఆయన సర్వోన్నతంగా అక్కడుంటే ఆయన ప్రసరించుతున్న వెలుగు ఎలా ప్రసరిస్తుంది చూడండి. విశ్వమంతా పరచుకుని అందరినీ ఆనందింపజేస్తుంది ఆ ఉన్నతంగా గిరియందు ఉన్నటువంటి ఆయన యొక్క వెలుగు. విశ్వంలో అందరూ ఆనందిస్తున్నాం. ఇందరినీ ఆనందింపజేయడానికి ఆయన ఉన్నతంగా ఉన్నాడు. అలాగే గిరీష్ అంతా సర్వోన్నతుడైన స్వామి నువ్వు మమ్మల్ని అందరినీ ఆనందింపజేసుకున్నాడు గనకే అభితాకసిహీన్ అనగలిగారు. అన్ని వైపులా నీ వెలుగును మాకు చూపించు, వెలిగే వాళ్ళని చెయ్యు అనడం కూడా మనం సూర్యభగవాన్ని భావిస్తున్నట్లే. ఓ సూర్యభగవానుడా, అన్నిటా నీ వెలుగులు ప్రసరింపజేసి మమ్మల్ని వెలిగే వాళ్ళని చెయ్యు. అంతే కదండి, సూర్యుడే అనుగ్రహించకపోతే మనం వెలిగే వాళ్ళం అవుతామా? అవతల వాళ్ళకి కనిపించాం. అసలు మనం వెలిగే వాళ్ళం కావాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు వెలిగే కావాలి వాళ్ళు కావాలి అంటే ఉన్నత భూమికలో ఉన్నటువంటి సూర్యభగవానుడు తన యొక్క అపాపకాశిని అఘోరా శివ ఆయన కాంతుల్ని ప్రసరింపజేస్తూ కనిపిస్తేనే కదా మనం ఇలాగున్నాం. ఉదాహరణకు ఒక్క సూర్యుడి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి సూర్యులకు సూర్యుడైన పరమేశ్వరుడు సర్వోన్నతుడై విశ్వానికి అంతటికీ వెలుగునందిస్తున్నటువంటి వాడు. ఇది ఇక్కడ భావన. అలాగా ఉన్నత భూమికలయందు ఉన్న ఆ పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించుగా. కానీ ఈ ఒక్క పరమేశ్వరుడు ఎవడికి వాడికి అన్నట్లు కనబడతాడు చూడండి. ఇది విశేషం. ఇది ఎవడు ఆశ్రయిస్తే వాళ్ళ వాడన్నట్లే కనబడతాడు. అంతే కదండి, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుకోలిక అని పోతన భాగవతకారుడు అంత చక్కగా చెప్పాడు. ఒకే సూర్యుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించినట్లుగా ఆ పరమేశ్వరుడికి అదే లక్షణం. అందుకు ఆశ్రయించిన వారిని అనుగ్రహించే స్వరూపంతో సర్వత్రా తన అనుగ్రహాన్ని వాడికి చూపించగలుగుతున్నాడు ఆయన. అది విశేషం. అలాంటి గిరిశంత అనే మాటలు గిరియందు ఉన్నవాడా అని అర్థాన్ని ఇక్కడ తీసుకున్నాం. అటు తర్వాతి మంత్రంలో యామిషం గిరిశంత హస్తే విభర్ష్యస్తవే శివాం గిరిత్ర తాం కురు మా హింసే పురుషం జగత్. ఇది అటు తర్వాత చెప్పినటువంటి మంత్రం. స్వామి, నీ యొక్క ఆ ఇషువు, ఇక్కడ కూడా స్వామి యొక్క బాణాన్ని స్తోత్రం చేస్తూ, ఇది దేనికోసం ధరించి ఉన్నామంటే పాపులపై ప్రయోగించడానికి ధరించినటువంటి ఆ ఇషువు ఏదైతే ఉందో అది శివాం కురు, దాన్ని శుభంగా మార్చు. శుభంగా మార్చి ఏం చేస్తావంటే పురుషం జగత్, ఈ రెండింటినీ కాపాడు అన్నాడు. పురుషుణ్ణి జగత్తుని కూడా కాపాడు, శుభంకరంగా మలచు. ఎందుకు ఇలా అడుగుతున్నారు అంటే, వేదము భౌతికమైన కోరికలన్నీ కోరింది, కోరకపోలేదు. నేను బాగుండాలి, మా వాళ్ళు బాగుండాలి అని మనకి పనికిమాలిన వేదాంతం ఒకటి మధ్యలో ప్రవేశించి కోరుకోవడం అనే తప్పనుకునే సిద్ధాంతానికి వచ్చాం. కానీ వేదం చక్కగా కోరుకుని తప్పేం లేదు. ఇచ్చేవాడెవడో తెలిసే ఆయన్ని కాకపోతే ఎవడు నేను కోరుకుంటాం. ఇచ్చేవాడు ఆయనే అని తెలిసి కోరుకోవచ్చు. అందుకే వేదంలో ఈ మంత్రాలకి నేరుగా ఉన్న అర్థాన్ని తీసుకుంటే పర్వాలేదు. దానికి ఏదో దూరానికి పోయి వేదాంతపరమైన అర్థం చెప్పాలని ప్రయత్నం చేయక్కర్లే. ఇక్కడ ఉన్నది ఇక్కడే తీసుకుందాం. వేదాంతము వేదమే చెప్పింది, మళ్ళీ ఈ విషయము వేదమే చెప్తుంది, రెండు తీసుకుందాం. మరి ఇది ఈ మంత్రాన్ని ప్రయోగించి భౌతికమైన ప్రయోజనం పొందుతున్నప్పుడు దీనికి భౌతిక అర్థం లేదని ఎలా చెప్పగలం? భౌతిక అర్థం తప్పకుండా ఉంది. ఎంత కాదనియండి, ఉపనిషత్తు ఎంత చదవనియండి, మనకు ఏదో కబురు వచ్చింది, ఇంట్లో ఏదో బాధ కలిగింది ఎవరికో అని బాధపడకుండా ఉంటామా? బాధ కలిగిందే. మరి బాధ కలిగినప్పుడు బాధ పోగొట్టిన పరమేశ్వరుని అడగడంలో తప్పేంటండి? అడగచ్చు. అందుకే స్వామి, ఏ ఇషువు ఉన్నదో బాధిస్తున్నది ఆ ఇషువు శివముగా మారి పురుషం జగత్, పురుషులని ఈ పురుషుల్ని జగత్తుని కూడా మా హింసీహి హింసించకుండుగాక అని అంటున్నారు ఇక్కడ. ఆ హింసించేటువంటి బాణములు పురుషుల్ని జగత్తుని హింసించవద్దు అని. ప్రతి మనిషికి ఉన్నటువంటి రిలేషన్స్ ఈ రెండే, పురుషం జగత్. పురుషం అంటే అర్థం మనలాంటి తోటి మానవులని పురుష అని అంటారు. జగత్ అంటే మనకు నిత్య జీవితంలో సహకరించడానికి మనం సమకూర్చుకున్నవన్నీ జగత్. అది విశేషం. అంటే మన గృహ ఆరామ క్షేత్ర గో మహిష్యాదులు అని వైదిక అర్థం. ఇక్కడ జగత్ అంటే, జగత్ అంటే కదులుతున్నవి అని అర్థం. పురుషుడు అంటే నీలాంటి వాడే మరొకడు. ఇక్కడ మగవాడు ఆడదే అని అర్థం తీయద్దు. మనతో సంబంధం ఉన్నటువంటి కళత్రము, పుత్ర మిత్ర కళత్ర ఇత్యాది బంధనములన్నీ కూడా పురుషం అనే శబ్దంతో చెప్తున్నారు. జగత్ అనేటువంటి శబ్దము మనకి నిత్య జీవితానికి పనికి వచ్చే గృహ క్షేత్ర ఆరామాదులన్నీ కూడా. ఇవి గమనించినప్పుడు ఇవన్నీ క్షేమంగా ఉండాలని, ఇవి హింసింపబడకూడదని కోరుకోవాలి. అంతేగాని ఇవన్నీ కూడా బంధన హేతువులండి, ఇవేవి అక్కరలేదు అని అంటాడు. ఎప్పుడు వాళ్ళు ఆవిడ పెట్టిన వంట తిని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు భోజనం పెడుతూ ఉంటే ఆ ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చుని ఈ గృహేషణ, దారేషణ, ధనేషణ, పుత్రేషణ ఇవేన్నీ వృధా అండి అంటాడు. ఇవన్నీ సమకూరేక ఆ మాట్లాడుతున్నప్పుడు టీ తేవడంలో ఆలస్యమైతే అప్పుడు చూపిస్తాడు వాడు. అందుకు ఇవి ఈ వేదాంతములన్నీ కూడాను మనం ఇప్పుడు ఆత్మవంచనలకు వాడుతున్నాం. లక్ష్యం అదే నేను కాదనడం లేదు, కానీ వీటిని నిర్లక్ష్యం చేయవలసిన విషయాలు ఇవి కావు. ఇవి పరమేశ్వరుని యొక్క కృప వల్ల లభించేవే. ఒక గృహం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఒక గృహం అంటే యజ్ఞ సదనం. ఆ యజ్ఞ సదనంగా నీ గృహంలో నువ్వు ధర్మ కార్యక్రమం చేయడం వల్ల ఈ నువ్వు రుణ విమోచనం పొంది తర్వాత జ్ఞానానికి హేతువైనటువంటి పరిస్థితికి వెళ్ళగలుగుతున్నావు. కనుక అవన్నీ క్షేమంగా ఉండాలి. నువ్వు ఎవరి వల్ల బ్రతుకుతున్నావో, నీ వల్ల ఎవరు బ్రతుకుతున్నారో వారందరి క్షేమం కోరుకోవలసిన బాధ్యత నీది. అందుకే రుద్రం అందరి క్షేమాన్ని కోరుకుంటుంది. పురుషం జగత్ అంటే నేను చూస్తున్న ప్రపంచం, నేను అనుభవిస్తున్న ప్రపంచం, నేను వింటున్న ప్రపంచం, నా సమస్త ఇంద్రియాల్లోకి ఏది అనుభవానికి వస్తుందో ఈ జగత్ అంతా క్షేమంగా ఉండాలని కోరుకోని వాడు కన్నా ఇంకెవడు కావాలండి జగత్తుకి. నేను చూస్తున్న దేశం బాగుండాలి అంటే చాలు, ఒక్క మంత్రం చెప్తే చాలు, ఉదయం పేపర్లో బ్యాడ్ న్యూస్ రాదు. భద్రం కన్నే విశ్రుణియామ దేవా, శుభమే వింటాను శుభమే చూస్తానంటే టీవీ ఆన్ చేసిన బ్యాడ్ న్యూస్ వినిపించదు. అంటే రుద్రం చక్కగా పారాయణ చేసే వాళ్ళు ఎక్కువైతే దేశం అంతా క్షేమం ఉంటుందన్నమాట. అందుకు నీ బాణములు గృహక్షేత్ర ఆరామ ఈ పుత్ర మిత్ర ఇత్యాదులు వేటిని కూడా బాధించకుండుగాక అని చెప్పారు. విష్ణు పురాణంలో కూడా మనకి మహాలక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ఇంద్రుడు ఒక మాట అంటాడు, అమ్మా మమ్మల్ని విడిచిపెట్టకు, మాత్యజేత్తమ్మ విడిచిపెట్టరాదు. దేనిని? నన్ను, మమ శరీరం, గేహంచ దేహంచ, నా దేహాన్ని నా గేహాన్ని, మా కళత్రం అంటే నా యొక్క కళత్రమును విడువకు, నా పుత్రులను విడువకు, నా యొక్క స్నేహితులను విడువకు, నా ఉద్యానవనాలను విడువకు, నా ఇంటిని విడువకు. ఇవన్నీ నిజంగా అమ్మవారి గారిని విడిచిపెడితే అన్ని నిరుత్సాహంగా, ఇవన్నీ కూడా అలక్ష్మీ కళలు. ఒకటి నిరుత్సాహంగా అనిపించడం, ఉల్లాసం లేకపోవడం, వాటిని మనం వేదాంతం అనుకుంటుంటాం. నిరాశ నిస్పృహ ఇవి వేదాంతాలు కావండి. రమణ మహర్షి గారు చెప్పిన వేదాంతం వేరు, మనం అనుకునే వేదాంతం వేరు. ఆ మహాత్ముడు నిత్యానంద స్థితిలో ఉండి ఆయన చెప్పాడంటే అర్థం ఉంది, కానీ ఇక్కడ మనం పట్టుబట్టలు కట్టుకుని ఏడిస్తే ఆ వేదాంతాలకు ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయో చెప్పండి. అందుకు సరిగ్గా అర్థం చేసుకోవాలి వేదాంతాన్ని. గృహారామ క్షేత్రాదులన్నీ కూడా ఈశ్వర అనుగ్రహం వల్లనే లభిస్తాయి. వాటిని నిరసించేమంటే ఈశ్వర ప్రసాదాన్ని నిరసించే దోషం కూడా మనకు వస్తుంది. అది ఈశ్వర ప్రసాదం అన్న స్పృహ నీకుండాలి. మళ్ళీ నీ పాపం వల్ల అవి దెబ్బతినకుండా ఆ ప్రసన్నతాభావాలు నిలవాలి. ఆయన ప్రసన్నతే ప్రసాదం, ప్రసన్నతాభావాలు నిలవాలి గనకనే స్వామి పురుషం జగత్ అని ఇక్కడ చెప్పబడింది. ఇది మనం గమనించితే మరొక విశేషం కూడా ఉన్నది. పురుషం అంటే జీవుడు, జగత్ అంటే ఈ జీవుడు దేని ఎందున్నాడో ఆ జగత్. ఎవడి శరీరం వాడికి జగత్, మిగిలిన జగత్తు విడిచిపెట్టేయండి. జగత్ అంటే కదులుతున్నది, కదిలించబడేది కూడా, గమనశీలమైనటువంటిది జగము అని. ఎవడి శరీరమే వాడికి జగం, ఎవడి బ్రతుకే వాడికి విశ్వం అని వేదం యొక్క నిర్వచనం. అలాగ మన శరీరము ఇందులో ఉన్న జీవుడు ఈ రెండు కూడా హింసింపబడకుండుగాక అని ఎందుకు అడుగుతున్నారు అంటే, ఈ శరీరం అంటూ ఒకటి ఉంటేనే స్వామి నిన్ను చక్కగా సేవించుకోవడం అనేది జరుగుతుంది. అందుకే భాగవతులైనటువంటి వారు ఈ శరీరాన్ని నిరసించరు. ఏ శరీరాన్ని నిరసిస్తారు? ఏ శరీరం ఈశ్వరార్చనకు వినియోగింపబడదో దాన్ని నిరసిస్తున్నారు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే కమల పవన గుంభిత ధర్మభస్త్రిగాక అన్నాడు ఆయన. అంతేగాని దేహాన్ని నిరసించలేదే. మరి ఈ చెయ్యే చాలా గొప్పది ఎప్పుడు? కమలాక్షు నర్చించు కరములు కరములు. అందుకే ఆయన దేహాన్ని నిరసించలేదే. ఇవి మాహింసీహి, అవి హింసపడకూడదు అని అడుగుతున్నాడు. హింసపడకూడదు అంటే ఎప్పుడు హింసపడకుండా ఉంటాయి? ఇవి భగవత్ సేవకు వినియోగింపబడినప్పుడే హింస లేకుండా ఉంటాయి. ఇవి ప్రపంచం వైపు తిరిగినప్పుడే హింస పడతాయి. అందుకు చెప్పడం అన్నమాట, ఇవి హింసింపకు అంటే వీటిని జ్ఞానానంద సాధనలకై వినియోగింపబడే విధంగా వీటిని మలచు. అంతేగాని ఆ ప్రయోజనం సిద్ధించకుండా ఈ దేహం నశించకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కొక్కసారి ఆవేశంలో పోతే బాగుండు, ఎందుకంటే దుఃఖాలు అనుభవిస్తున్నామని. దుఃఖాలు అనుభవిస్తే ఇంకా బ్రతకాలని కోరుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మధ్యలో పోతే మళ్ళీ ఆ దుఃఖం అనుభవించడం ఇంకే ఉపాధి వస్తుంది, అది తెలియదు మనకి. అందుకు ఆ దుఃఖాన్ని అనుభవించుతున్న పాపం ఒకటి చేసేనందు వల్ల కదా అవస్థలు పడుతున్నాం. అందుకు ఇక్కడ మళ్ళీ గిరిష అనడంలో అది అర్థం. అందుకే శివేన వచసత్వా గిరిషాచ్ఛావదామసి ఇలా అనడం వల్ల సర్వమి జగత్ అయక్ష్మగం సుమనా అసతు. శివంకరమైన పరమేశ్వర వచస్సులు పలికితే ప్రపంచమంతా ఎలా ఉంటుంది? రోగాలు లేకుండా ఉంటుంది, సౌమనస్యంతో ఉంటుంది, అది విశేషం. అందుకే శివ సంకీర్తన చేయడం వల్ల, శివస్మరణ చేయడం వల్ల, శివ జ్ఞానంతో మన వాక్కుని పవిత్రం చేయడం వల్ల మన చుట్టూ ఉన్న ప్రపంచం రోగరహితంగా, బాధారహితంగా, పిచ్చి మనస్సులు లేకుండా చక్కగా ఉంటూ ఒకరికొకరు సౌమనస్య భావంతో ఉంటారు. రోజుకింతటితో స్వస్తి. సర్వం శివార్పణమస్తు. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే.